ध्यानमूलं गुरोर्मुखी पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मुक्तिमूलं गुरोः कृपा। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। ఇంతకు ముందు అదే సత్సంగం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, ఇవన్నీ కూడా ప్రహ్లాద కుమారుడు వారి జీవితంలో ఒక అసురుడికి జన్మించాడు. ఆయన హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక రాక్షసుడికి జన్మించాడు. జీవితం ఎటువంటిది అసలు ఆలోచించండి. ప్రహ్లాదు ఆయనకి సత్సంగం ఎక్కడ కుదిరింది? అమ్మ కడుపులో ఉన్నప్పుడే నారదుని యొక్క ఉపదేశమైంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడే సత్సంగం అక్కడ వారు బోధ చెప్తుండే. తల్లి లీలావతి నిద్రపోయింది, కానీ లోపల ప్రహ్లాద కుమారుడు మాత్రం నిద్రపోవాల. ఆయన కడుపునే ఉంటాడు. ఆఖరికి బోధ అంతా విన్న తర్వాత వారు ఉపదేశం చేసినా కూడా చక్కగా మంత్రాన్ని వెంటనే వినిపిస్తాడు. సత్సంగం అయిన తర్వాత జన్మించాడు. పాప హిరణ్యకశిపుడేమో ఆయన టైపులో ఆనందిస్తున్నాడు. హిరణ్యకశిపుడికి ఏంటి, తనకింత చాలా అందమైనటువంటి కొడుకు కలిగాడు అనేటువంటి ఆనందాన్ని ఆయన పొందడమే కాకుండా ఆయన ఊహల్లోకి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు? తండ్రి హిరణ్యకశిపుడు. కానీ ప్రహ్లాద కుమార్ ఎలా ఉన్నాడు? ఈయన ఊహల్లో ఈయన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అంత చిన్నపిల్లవాడు మాట్లాడటం ఎవరికి ఊహించరు, కూడా ఊహించరు. అందుకని పిల్లవాడు ఇంత అంటాడు అనేటువంటి విషయము అసలు ఊహకే తెలియదు ఎవరికి, హిరణ్యకశిపుడికి. కానీ పిల్లవాడు ఉయ్యాల్లో ఉండి ఓం నమో నారాయణ అంటుంటే ఏవో అసుర పక్షులేవో, ఆయనే అసురుడు కానీ ఏవో తనంటే పడినటువంటి పక్షులేవో బయట నా శత్రువును తలుస్తున్నారు అనుకుంటాడు. తప్ప తన ఇంట్లోనే తన శత్రువైనటువంటి నారాయణమూర్తిని తలుస్తున్నాడనేది అసలు ఆయన ఊహించాల, గ్రహించాల, గుర్తించాల. కానీ మనవాడు ఎవరు, మన ప్రహ్లాద కుమారుడు ఆయన అంటూనే ఉన్నాడు. నామకరణం కూడా ఎంత మంచి నామకరణం చేశారో చూడండి. ప్రహ్లాదము అంటే సంతోషం, ప్రహ్లాదము అంటే ప్రకృష్టంగా సంతోషించడం. ఇక్కడ వారిలో ఎప్పుడు ఆనందమే ఉంటుంది. అక్కడ ప్రహ్లాదం చూసి ఎవరికి సంతోషం లేదండి, అంత సంతోషంగా ఉంటూ ఉండేవారు. ఎందుకని? సత్సంగం వల్ల ఎక్కడ ఉపదేశం తీసుకుంటే జన్మ తరిస్తుందో ఆయన కూడా అటువంటి సత్వసంపద కలిగినటువంటి వాడు కాబట్టి వెంటనే భగవన్ నామాన్ని అంటాం మొదలుపెట్టారు. పెద్దయిన కొల్ది, ఇంకా పెద్దయిన కొల్ది ఆ ప్రహ్లాదుడికి కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. ఎవరి భాషలో కష్టాలు? మన భాషలో కష్టాలు, మనకి కష్టాలు, మనం కష్టాలని తలుస్తున్నాం. కానీ ప్రహ్లాద కుమారుడికి కష్టము లేదు, సుఖము అనేటువంటి ద్వంద్వానికి అతీతుడైనటువంటి వాడు. కాబట్టి ఎంత కష్టం వచ్చినా మనం అనుకునేటువంటి కష్టం దగ్గర తను ఎక్కడ లొంగల, ఓం నమో నారాయణాయ అంటూనే ఉన్నాడు. భయపడలా, ఎందుకని భగవన్నామం నిజమైనటువంటి భగవంతుడు. అటువంటి వాడు అనేటువంటి నిజమైన సత్సంగాన్ని చేసినది ఎవరు అంటే ప్రహ్లాద్. అనుభవ నారాయణాయ అందునే ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఆయనకి తండ్రి గారిగా చెరసాల్లో పెట్టమన్నాడు, తర్వాత నూనెలో వేపమన్నాడు, అగ్నిలో పడవేయమన్నాడు. ఒక్క కష్టమా? మనకేం కష్టం లేకుండానే ఏదో మనం కర్మలతో కొంత తెచ్చుకున్న వాడికి మనం ఇప్పుడే పోనా అంత కష్టం లేదనుకుంటూ ఉంటాం. ప్రహ్లాద కుమారుడికి వచ్చే కష్టాల్లో ఏ కష్టం తలుచుకున్నా మనకి అసలు అర్థం కాదు. కానీ కొంచెం కూడా ప్రహ్లాదులు కష్టానికి బాధపడ్డా, ఎందుకని ఆశ్రయించిన వాడు సమర్థుడు. నారాయణమూర్తి సమర్థుడు, నాకు నా ప్రభు ఉండగా నాకు ఎందుకు ఇంకా ఇవన్నీ, వీటితో నాకు సంబంధం లేదు. ఆఖరి చెన్నమార్కుల దగ్గరకు పంపిస్తాడు విద్యను అభ్యసించడానికి, అంటే మామూలు పిల్లల్లాగా చూస్తున్నాడు కదా. ఒకవేళ ఏమైనా బడికి పంపిస్తే అక్కడ చదువుకున్నటువంటి చదువును బట్టి ఏమైనా, ఎందుకంటే ఆ దేశంలో ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హిరణ్యకశిపాయనమా హిరణ్యకశిపాయనమా. ఆఖరికి ఏది నారదుడు, నారదుడు ఆ సభలో ప్రవేశించినా కూడా ఇంత నారాయణ మహామంత్రాన్ని ఇచ్చినటువంటి నారదుడు కూడా సభలో ప్రవేశించేసరికి నమ హిరణ్యకశిపాయనమా ఓం హిరణ్యకశిపాయనమా అంటున్నాడు ఆయన కూడా గురువు నారదుడు. ఎందుకని అక్కడ ఆయనకు కోపం తెప్పించకూడదు ఎవరికి, హిరణ్యకశిపుడి. అందుకని సభలో ప్రవేశించగానే ఉప్పొంగిపోతున్నాడు, ఎవరైతే హిరణ్యకశిపాయనమా అంటే వంగిపోతున్నాడు ఈయన, ఈ మహారాజు రాక్షసరాజు. కానీ మరి ఇంట్లోనే తనకుగా పిల్లడు, తనకు పిల్లాడుగా పుట్టినటువంటి వాడు మాత్రం శత్రువు మంత్రాన్ని చదువు ఆయన ఉచ్చరిస్తుంటే భరించలేకపోయా. అక్కడ తల్లి బతిమాలుతుంది, ఆయన ఎందుకు నాన్నగారిని నొప్పించకు, నాన్నగారు చెప్తున్నట్టుగా చెప్పొచ్చు కదా నువ్వు కూడా, దేవుడు ఎలా ఉందాడు మా నాన్నగారు, నాన్నగారు అంటే తండ్రి, నాన్నే తండ్రి గారి గౌరవిస్తున్నాడు అక్కడ, ఎక్కడా చిన్నగా చూడలా ప్రహ్లాదు. అందుకని దేవుడు ఎలా అవుతాడు మా దేవుడంటే నారాయణుడు గురువు చెప్పాడు కాబట్టి. ఇదే విషయాన్ని గురు మహారాజుని గురుదేవుల్ని మన జన్నదాస్ గారు కొన్ని కొన్ని ప్రశ్నలు మనకు రావాల్సింది ఆయన ద్వారా. అక్కడ జరిగిపోతూ ఉండేది సత్సంగం, ఆయన అడిగారు స్వామివారిని, ఏమండి నారాయణమూర్తి సర్వాంతర్యామి కదా, సర్వాంతర్యామి అయినప్పుడు హిరణ్యకశిపుడు తండ్రే కదా, తండ్రి కూడా ఆ తండ్రి స్వరూపంలో ఉన్నది కూడా నారాయణుడే కదా, అది తెలుసుకుని మరి ప్రహ్లాదుడు తండ్రి గారు చెప్పినట్టుగా చేయొచ్చు కదా, అక్కడ కూడా ధర్మం ఉంది కదా అని బాబుజీ మహారాజుని ఆయన చరణదాస్ గారు ప్రశ్న వేయడం. ఎస్తే స్వామి గురుదేవులు అన్నారు, అక్కడ పుట్టక ముందే ఈయన మీ నాన్నగారు అని తెలవకముందే అమ్మ కడుపులో ఉండగానే గురువు దర్శనం ఇచ్చి మంత్రానుపదేశం చేశారు. కాబట్టి ఆ మంత్రం చేత నారాయణుడు అనంత స్వరూపుడైనటువంటి వాడు. ఆ మంత్రం అనేది గురుముఖస్థులో వచ్చింది కాబట్టి అది తను లక్ష్యం అనేటువంటి దాన్ని తను ఇప్పుడు దాన్ని దాటల అని చెప్పాను. ఇక్కడ సత్సంగం అక్కడ జరిగితే సత్సంగత్వే నిస్సంగత్వం. ఇంతమందిలో ఉన్నా అమ్మ వచ్చి ఒళ్ళో కొడుకోపెట్టుకుంది, అయినప్పటికీ తండ్రి గారు ఏం చెప్పినా ఎవరో కలిసి అమ్మ మన పిల్లలైతే నాన్న కొట్టాడు అమ్మ చూడవే అంటాం, అమ్మ కొంచెం కొట్టింది అనుకోండి నాన్న నాన్నగారి దగ్గరికి వెళ్తాం, మనం వెళ్తున్నాం లేదా. అక్కడ ఏమైనా ఎక్కడైనా ప్రహ్లాదుడు కనిపించడా? తల్లిలో ప్రేమ లేదా, తండ్రిలో ప్రేమ లేదా పోని
తల్లిలో ప్రేమ ఉన్నది, ఆ ప్రేమ ఫలించట్లు అక్కడ తను అనుకున్నట్టుగా ఫలించట్లు. ఆ ఈ శత్రు యొక్క నామాన్ని వినలేకుండా ఉన్నాడు ఎవరు, హిరణ్యకశిపు. అందుకని అంత చేస్తున్నా కూడా సత్సంగత్వే నిస్సంగత్వం. ఆఖరికి ఈ రాజుగారి మహారాజు గారి ఆశ్రమం ఏది ఆజ్ఞ మేరకు చంపడానికి తీసుకువెళ్ళి కొండ నుంచి బయటికి పడేయాలి, కిందకి పడేయాలి, సముద్రంలో పడేయాలి, ఇవన్నీ ఎటువంటి శిక్ష ఇస్తున్నాడు ఆయన, ఇటువంటివన్నీ కూడా చెప్తుంటే వాళ్ళకి జాలేసింది. ప్రహ్లాద కుమార, నిన్ను మేమేం చేయలేకున్నా ఉన్నావయ్యా, నువ్వు మీ తండ్రిగా చెప్పినట్టుగా అంటే ప్రతి వాళ్ళు వేరే మార్గంలో తీసుకెళ్తానికి అందరూ అందరూ కూడా రెడీగానే ఉన్నారు. ఆఖరికి ఆ భటులు కూడా బతిమాలి, మేము మా చేతులు రావటం లేదయ్యా, నిన్ను కొండ మించి కిందకి ఎలా పడేస్తామయ్యా, ముక్కు పచ్చలారని ముద్దుగా ఉన్నావు నువ్వు, అందుకని మీ తండ్రిగా చెప్పినట్టు చేయవయ్యా. మహారాజు గారు చెప్పినట్టుగా మీకేదైతే చెప్పారో అది చెయ్యండి, అది మీ కర్తవ్యం అంటే నువ్వు మాట్లాడుకోవాలి. మనం అనగలుగుతున్నామా? మనకి దేవుడు అంటే ఇష్టమే, దేవుడు నామం ఎవరన్నా కొంచెం ఎక్కువసేపు పడితే ఇంకెంతసేపు పడతారు? భజనకి పాళీలు వేసుకుంటూ ఉంటాం కదా, అంటే 2 గంటలు 2 గంటల పాళికి మా అయితే 3 గంటలు పని అయిన తర్వాత ఆ టైం కూడా ఎదురుండా పెట్టుకుని టైం అవుతుందా లేదా, టైం అవుతుందా లేదా, టైం అవుతుందా? మరి తపస్సు ఎలా అయింది, ఇది తపస్సు కావట్లా, సమయానికి లొంగిపోతున్నాం మనం, అక్కడ సమయం చూసి భజన చేస్తున్నాం. కానీ అక్కడ ఓం నమో నారాయణాయ అన్న నామానికి అక్కడ ఇక్కడ ఆపలేదు. అందుకని అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి చిన్న మార్పుల దగ్గరికి వెళ్ళాడు. వెళితే వాళ్ళు కూడా ఓం నమో హిరణ్యకశిపాయనమా, ఓం నమో హిరణ్యకశిపాయనమా అంటూనే ఉన్నారు వాళ్ళు కూడా చిన్నవారు. ఆఖరికి వాళ్ళు పాఠం చెప్తున్నంతసేపు ఇంత బుద్ధిమంతుడు ఇంకొకళ్ళు లేడు అనిపిస్తున్నాడు. ఏం చెప్పితే ఆయన మరి చెప్పక్కర్లా, ఒకసారి చెప్తే చాలు అని చెప్పిస్తున్నాడు. ఒకసారి చెప్తే చాలు, మళ్ళీ వెంటనే దాన్ని రిపీట్ చేస్తున్నాడు. చూసా ఆయనకి ఎంత బాగా నిద్రపడుతుందో కదా, ఈయనే ఈ ముందు వాడికి అనా, మా నాన్నకి ఎన్ని కొడుకు, నువ్వు 4వ కొడుకువి, ఇలా వస్తుంది ఇలా రేపు పాటకే ఉండదు, పూజల్లో ఉంటాం అంతే. సినిమాకెళ్ళి కూడా నిద్రపోతావా, నిద్రపోతావా? సినిమాకి వెళ్తే నిద్ర ఎందుకు రావట్లే మనకి, నిన్ను కాదురా అమ్మయ్యా, ఇప్పుడు ఈ దేహాన్ని లేపాడు, 80 కేజీల దేహమా ఇది, 90 80 ఐదా అమ్మయ్యా ఇప్పటికి లేచింది కదా, విషయాదుడికి లొంగిపోతే ఎలా కుదురుతుందయ్యా. మనం నిధి అనేటువంటి నిజమైనటువంటి ధనాన్ని ఎప్పుడు మనం సేకరించుకుంటాం, ఖర్చు పెట్టినా ఖర్చు అవ్వకూడదు, దాన్ని ఎంత ఖర్చు పెట్టినా ఇంకా మనకి పెరగాలి. ఏదయ్యున్నది అది భగవన్ నామం, భగవతత్వ విచారణ. మీరు ఖర్చు పెట్టండి, మన దగ్గర లోటు అవ్వదు. పైగా ఖర్చు పెట్టిన కొలిది తలచిన కొలిది ఏమవుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. తెలియక కాదు, తెలిసే ఎవరి ఇంటి ముందుకు వచ్చి చచ్చిపోయాడట, అన్నీ తెలుసు. మరి ఎట్లా, మీరందరూ ఒక్కొక్కళ్ళు దీన్ని సేకరించుకోవాలి, ఈ ఆస్తిని పెంచుకోవాలి. ఖర్చు అయిపోయే ఆస్తుల వైపుకి రెబడబడిపోతున్నారు తప్ప, ఖర్చు ఉన్నటువంటిది మనతో మిగిలేటువంటిది వీళ్ళెవ్వరికీ తెలియదు. ప్రపంచంలో మనం భగవన్ నామము భగవతత్వ విచారణ అది స్థిరాస్తి. మనకి ప్రహ్లాదుడికి కొన్ని యుగాల తరపుడు మనం చెప్పుకున్నా కూడా ప్రహ్లాదుడి దగ్గర ఇంకా మిగిలే ఉంటుంది. అది హిరణ్యకశిపుడు అనుకునేటువంటి ఇది నిధి కాదది, హిరణ్యకశిపుడు అనుకునేటువంటి ఆస్తి కాదు, అది స్థిరాస్తి. స్థిరం అంటే అందరూ అనుకుంటారు పొలాలు ఇవన్నీ ఇల్లు కల్పని స్థిరాస్తులు అనుకుంటారు. ఈ స్థిరాస్తులు ఎందుకని, దాని ముందు మనం వెళ్ళటమో మన ముందు అది వెళ్ళటమో అయిపోతుందిగా. ఆలోచించండి, కొన్నేళ్ళుగా పాత ఇల్లు ఉంది, దాంట్లో పుట్టాము, మన కళ్ళెత్తుకి దానిపై మన పడేస్తున్నాము, లేదు ఇంకో చోట మంచి ఇల్లు దొరికింది, అది కొనుక్కోవాలంటే ఇది అమ్మితే కదా కొనుక్కోవటానికి, మన కళ్ళెత్తుకి అది మారిపోవటంలా, ధనం మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి, కానీ మన స్థిరాస్తి ఏది? భగవన్ నామం. భగవన్ నామం. ఒక చోట కూర్చున్న ఆంజనేయ స్వామి వారు ఎక్కడెక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన తత్ర కృతమస్తకాన్ని, ఎక్కడెక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి అక్కడ కూర్చుని ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి వారు కలికాలంలో కూడా ఎన్నో చూపించారు మనకి మహాత్ములు. తులసిదాస్ వారి చరిత్రలో లేదు, ఎంతో చూపించారు. ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకొని ఇంత సమగ్రమైన పాదం దొరికినప్పుడు కూడా రాత్రి నిద్రపోలేదా? మరి ఏమమ్మా నువ్వు నిద్రపోనివ్వలేదేమో మీ ఆయన్ని నిద్రపోయాడా? ఎలా మీ కాక నిద్రపోయాడా? దీనికోసం పట్టు రావాలి మీలో, అందుకనే నేను చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటే లెక్క కుదురుతుంది, కొంచెం పైకి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, ఎగబ్రోదాలి. పరమాత్మ విషయం గురించి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆమెతో మాట్లాడితే ఎంత బాగుంటుందో, మనకు ఉపయోగపడాలి విషయం విన్నప్పుడు, వారితో ఆయనతో మాట్లాడితే ఎంత బాగుంటుందో, మనకి ఇది సారవంతమైనటువంటి మాట మన దగ్గర నుంచి రావాలి. సరిగ్గా వింటే కదా అనడానికి, వినడం దగ్గర మరి నిద్ర వస్తే అనడం ఎక్కడ నుంచి వస్తుంది కదా? మీరు నా చిన్నతనం నుంచి చూశా అవునా కదా, మీ ఇంటి ఆడబడుచుంది కదా, చిన్నప్పటి నుంచి చూశారు. నేను ఎందులో ఉండి ఇప్పుడు ఈరోజు మీ అందరి ముందు ఇలా కూర్చుని మాట్లాడడానికి కారణం ఏది? వారి అనుగ్రహం, వారు చెప్పిన మాటను మనం అనుకరించడం కాదు అనుసరించడం. వారు ఏది చెప్పారో అది మనం ఆచరించుతూ ముందుకు వెళితే స్థిరంగా ఉండిపోతుంది. రేపు ఈ దేహం జారిపోయినా ఏదో కొంతమంది ఏమనుకుంటారు, వారు చెప్పింది ఇలా ఉంది, ఇప్పుడు మనం అనుకోట్లా, విజయేశ్వరానంద వారు, వెంకటరత్నం గారు ఇలా పాడేవారు, ఇలా మాట్లాడేవారు అని మనం చెప్పుకోట్లా, వాళ్ళ దేహాలు కనిపించట్లా, కానీ వాళ్ళు మన వెంటే ఉన్నారు. ఇంకా తారక పరబ్రహ్మ ప్రసాద్ గారు ఒకళ్ళింటి వెళ్ళిపోయినటువంటి మా గురు సోదరులందరూ కూడా ఇప్పుడు వెంటబడి వస్తూనే ఉన్నారు. గురుదేవుల్ని ఎంత మర్చిపోకుండా ఉన్నామో అలాగే మీ నాన్నని మర్చిపోగలమా? పడిపోస్తాడైనా లేదే, రాత్రులు నిద్రపోయేవాడు కాదు. అప్పుడు నాకు బాగా తలనొప్పి వచ్చింది, ఫస్ట్లో ఇక్కడ సత్సంగాలకు వచ్చినప్పుడు కూడా బాగా వాంతులు, 30-40 వాంతులు, తలనొప్పి ఎట్లా వస్తుంటే వాళ్ళ నాన్న పాపం ఒక ఈ లుంగితో ఆయన కండువా మాత్రమే వేసుకునేవాడు, పాపం షర్టు కూడా ఉండేది కాదు, ఆ కండువా పట్టుకొని పాపం పడుతుంటే కొంచెంసేపు పైకి వెళ్దాము అమ్మ, కొద్దిసేపు బయటకు వచ్చి పడుకోండి, కొద్దిసేపు పైకి వెళ్ళి కాసేపు అక్కడ విశ్రమిద్దామని పైన మంచం వేయించి నాకు ఇప్పటికే సన్నివేశం. ఏ తండ్రి చేస్తాడయ్యా తీసుకువెళ్ళి పైన పడుకోమని ఆ కండువాయిల పక్కన పెట్టుకుని ఆయన బాబుజీ నామ చేస్తా కూర్చునేవాడు. ఆయన ఆ సాంప్రదాయం ఇప్పుడు కూర్చోవాలి. మీ అమ్మగారు అయితే సరే సరే వచ్చేసింది రమణమ్మ, ఆశ్రమంలో ఉండేది కదా రమణమ్మ కొడుకు. మన పిల్లలు వెళ్తున్నారు సరే, ఈరోజు మన పిల్లలు అమెరికాలు కెనడాలు వెళ్తున్నారంటే ఆ భగవంతుడి దయే, భగవంతుడి దయ అనుగ్రహం. వాళ్ళు చల్లగా ఉండాలంటే మీరు భగవంతుని బాగా కలవాలయ్యా. ఈ బయట చూపించేటువంటి కనిపించే ఆస్తిపాస్తులను బాగా ఆస్తులు బూర్లు పెట్టడం కాదు, అవి నువ్వు గట్టిగా పెట్టినా కూడా తినే స్థితిలో లేదు ఇప్పుడు పిల్లలు. ఆలోచించండి, పూర్వం మనం కాబట్టి తిన్నాం, ఎండ అక్కర్లు తింటారా మీరు?
ఎవరా తింటారా ఇప్పుడు తింటారా మేము పెట్టినది తింటారా
ఒక వ్రతం ఉందలేండి
ఎక్కడంటే విశాఖపట్నం వాళ్ళకి నోములు ఉన్నాయి కార్తీక మాసంలో అది కేదారేశ్వర నోము ఏదో అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూజ అయిన తర్వాత వాళ్ళకి ఇలా పట్టుకుని తీయాలి బూరి ఎవరి చేతితో ఎన్ని తీస్తే అవన్నీ వాళ్ళు తినాలి ఉంది కావాలంటే వాళ్ళకు ముందు ఇప్పుడు కూడా ఉంది కానీ పూర్వం వాళ్ళు కాబట్టి పెద్ద పెద్ద బూర్లు పెద్ద పెద్ద అరిసెలు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెలివి మీరిపోయారు ఇంతింత అరిసెలు ఇంతింత బూర్లు చేసి అవి తీసుకుని పక్కన పెట్టుకొని అప్పుడు తింటున్నారు ఎందుకంటే తిండి లేదు అనుభవం లేదయ్యా అప్పుడు తిండి కూడా లేదు అనుభవం కూడా లేదు అందుకని అదంటే అది తాత్కాలికం ఒక వయసులో ఉన్నది మన ఈ వయసులోనే మనలోనే మార్పు వస్తుంది ఇక షుగరే ఉందనుకోండి ఇంకేం తింటాం కొన్ని తినాలని ఉండదా మేమంతా షుగర్ వాళ్ళమే కదా తినాలని ఉండదా నాకు మాత్రం చాక్లెట్ బాగా కనిపిస్తే మనకు కూడా పెడితే బాగుంది అనుకుంటాం కానీ లోపల వాడు అంటాడు నీ షుగర్ పెరిగిపోతుంది నీ చక్రం తిరిగిపోతుంది లోపల వాడు అంటుంటే చాక్లెట్ తినగలుగుతామా చెప్పండి అందుకని అన్నీ ఉన్నా ఏదో నోట్లో ఏదో అంటారు చూడండి అట్లా ఉంది ఇప్పుడు అందుకని ఏ అనారోగ్యము లేకుండా ఆరోగ్యాన్ని మనకి ప్రసాదించేటువంటిది భగవత్ ప్రసాదం భగవన్ నామంతో కూడినటువంటిది మనం ఏం తిన్నా మనకి అందుకని అయిపోయిందా ఇప్పుడు నిద్రపోయిందా ఇంకా నుంచుని కూడా నిద్రపోతున్నావా లేదా సరే కూర్చోండి ఏ మళ్ళా ముందుకు రావేమో అందుకని ప్రహ్లాద కుమారుడు నిద్రపోలా ఆయన నిద్రపోయినా ఓం నమో నారాయణాయ అంటూనే ఉన్నాడు మొన్ననే ఎక్కడో అర్జునుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం అంట అర్జునుడు అంటే ఎవరికి తెలీదు అర్జునుడు అంటే చాలా ఇష్టం కదా కానీ ఏం మాట్లాడుతున్నా కృష్ణుడు గబగబా పొద్దుటే టైంకి వెళ్ళిపోతుండేవాడట ఒకే టైంకి కొన్నాళ్ళు వెళ్ళాడట అర్జునుడి దగ్గరికి వెళ్తుంది రుక్మిణి తల్లి వీళ్ళందరూ కూడా ఏముంటుంది అక్కడ మాట్లాడితే అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు ఏముంది వాళ్ళు అంతసేపు వాళ్ళ కష్టాలు వాళ్ళని సుఖపెట్టడమేనా అసలు ఎప్పుడు నన్ను పెడతామని కూడా దొరకట్లేదని కృష్ణుని అనుకునేవాడు అనుకుని అనుకుని చూసి చూసి ఇంకా వదిలిపెట్టలేక ఇక వీళ్ళు రుక్మిణీ దేవి బయలుదేరి వెళ్ళింది ఇక్కడికి అర్జునుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కృష్ణుడు అర్జునుడి దగ్గర కూర్చుని ఉన్నట్ట కూర్చునుంటే వదిలిపెట్టి అర్జునుడు నిద్రపోతున్నాడు అర్జునుడు నిద్రపోతున్నాడు కృష్ణుడు కూర్చుని ఉన్నట్టు అప్పుడు ఈ రుక్మిణీదేవి వెళ్ళేసరికి వెంటనే చప్పుడు చేయకు నిద్రపోతున్నాడు అర్జునుడు అని చెప్పి చూపించాడు అర్జునుడు సరే అందుకని మెల్లగా ఈవిడు కూడా ఏం మాట్లాడకుండా నుంచుంటే నిద్రపోతున్నాడని చూడమన్నాడు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః అని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నిద్రపోతున్నా ఆయన పిలుస్తున్నాడు వదులుతున్నాడు పిలుస్తున్నాడు వదులుతున్నాడు అప్పుడు రుక్మిణీదేవికి అర్థమైందట నిద్రపోయినా కూడా ఇది కృష్ణ యొక్క స్మరణ మానలేదే అందుకనే కృష్ణయ్యకి అర్జునుడు అంటే అంత ఇష్టం మనలోంచి కూడా రావాలి కదా మనలోంచి చూస్తుంది గురునాథం కదా పక్కనకి ఎవరు గొడవలేరు ఇంకా గురు నాథం వస్తుంది గురునాథం కాదు గురునాథం అందుకని దానిలోంచి మనం ఇంత గొప్ప స్థితికి రావాలంటే భక్తులు అందరూ సూచించినటువంటి వారి వారి చరిత్రల్ని గురుదేవులు అంటుండేవారు నేను చెప్పినటువంటి బోధని మీరు మళ్ళా వెళ్ళి మననం చేసుకోండి చెట్ల కింద ఒకవేళ మీ వల్ల కాకపోతే ఒక భక్తుల చరిత్ర తీసుకుని చదువుకుని దాని గురించి విచారణ చేయండి మన జీవితాలకు ఉపయోగపడతాయి మన జీవితాలకి మనం చదువుకున్నది విన్నది ఉపయోగపడదు అలాగే ప్రహ్లాదుడు ఏది ఎక్కడున్నా తల్లి వచ్చింది తల్లి చెప్పింది అందరూ చెప్పారు వెనల వినకుండా చెరసాలలో ఉన్నప్పుడు ఇది అక్కడ నటలో కూడా తల్లి రూపంలో వచ్చి ఆహారాన్ని అందిస్తారు. ఎవరు? నారాయణమూర్తి తల్లి రూపంలో వచ్చి ఆహారాన్ని అందిస్తారు. ఈ తల్లి ఈ చెరసాలకి రావడం కూడా అక్కడ ఉన్నటువంటి భటులు చూస్తారు. చూస్తే తండ్రి గారు ఏంటంటే, తల్లి వెళ్ళలేదు, అన్నం భోజనం చేయలేదు, ప్రహ్లాద కుమారుడు వస్తున్నాడు, నేను తలుపు తాళం పెట్టాను కదా అని అనుకున్నాడు. వెంటనే ఆయన ప్రొద్దుటే పిలిచి, నువ్వేంటి రాత్రి నుంచి ఇప్పటికైనా మారుతావా, ఎప్పటికైనా నువ్వు ఆ చేసేది మానేస్తావా, నీ చూసావా భోజనం పెట్టకుండా చేశాను నిన్నటి నుంచి, ఇప్పటికైనా నువ్వు మానుతావా లేదా? తండ్రి గారు, అదేంటి, నాకు మా అమ్మ వచ్చి భోజనం పెట్టింది కదా అంటారు. మా అమ్మ వచ్చి తల్లిగారు వచ్చి నాకు భోజనం పెట్టారు కదా అని భటులు పిలుస్తారు. అవునండి, మహారాణి గారు వెళ్ళి భోజనం పెట్టారండి అంటారు. వెంటనే భార్యని పిలుస్తాడు. పిలిచి, ఏదేమి భోజనం పెట్టావా పిల్లవాడు? అయ్యయ్యో నేనెక్కడ పెట్టానండి, నా వల్ల కాలా, నేను వెళ్ళి బతిమాలను, కానీ వలదంటే వలదన్నాడు, నేను పెట్టలేదండి. లేదండి తండ్రి గారు, అమ్మ చే నాకు నోట్లో తినిపించింది కూడా అంటారు. ఎవరిది వీళ్ళంతా? మేము బాగా గట్టిగా ప్రతిదీ పరిశీలన చేస్తే మన జీవితంలో కూడా ఒక భగవంతు, ఎందుకంటే మనం భగవంతుని ఆశ్రయించున్నాం కాబట్టి భగవంతుడు మనకి కూడా ఎన్నో విషయాలు ఆ విధంగా మనకి అందిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, తినిపిస్తున్నాడు, నిద్రపుచ్చుతున్నాడు, అన్ని చేసేది వాడే భగవంతుడు. కానీ మనం భగవంతుని ఒక బూట్లో పెట్టేస్తాం, మనం మాత్రం వీధుల మడ తిరుగుతూ ఉంటాం. వీధులు తిరిగే వాటిని ఏమిటంటారు? కలవంట. ఇంకా కుక్క కూడా విశ్వాసంతో ఉంటుందట, మానవుడికి అటువంటి విశ్వాసం కూడా లేదు. ఇక్కడ లీల అన్నమాట, ఏది భగవంతుడు భక్తుని ఎప్పుడు కాపాడుకుంటూ చూస్తూనే ఉంటాడు. మరి ఆ ప్రహ్లాద కుమారుడికి అంతమందితో ఉండి తల్లి తనదే రాజ్యం తర్వాత రాకుమారుడు తనే ఇన్ని ఉన్నా కూడా సత్సంగంలో తర్వాత నిస్సంగత్వం వచ్చింది కదా. అక్కడ ఎవరితో విరోధం లేదు, కానీ అందరూ ప్రేమను చూపిస్తున్నారు, తను కూడా ప్రేమను అందరికీ పంచిపెడుతున్నాడు. కానీ ఎవరికీ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు అంటే తీసుకోవడానికి లేదు, వదిలిపెట్టడానికి లేదు, నిస్సంగత్వం. నిస్సంగత్వి ఇంకా ఏమైంది అక్కడ? గోళ్ళని ఉన్నాయి, ఏమండి రాజ్యము, రాజభోగాలు, అందులో రాజుగారు ఉన్న చోట ఎన్ని రకాలకి అక్కడ ఉంటుంది, దేని మీద మోహం లేదు, అన్నీ తనవే, అన్నీ తనవే కానీ దేని మీద కూడా మోహం లేదు. అక్కడ ఏముంది? అక్కడ నిర్మోహం. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల. ఎలా ఉన్నాడు? వదిలితే చాలు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ వెళ్ళిపోతున్నారు. సరే, ఎంత గొప్ప లీలండి అది మనకి ఆ భగ. అందుకనే భక్తుల్ని ఆరాధిస్తూ ముందుగా ఎవరు వచ్చారంటే ప్రహ్లాదుడితోనే మొదలవుతుంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనిక హృన్నివాస అని ప్రహ్లాదుడు పేరే ముందు. అంత గొప్ప భక్తిని కలిగినటువంటి వాడు. అందుకనే ఆయనకి ఏమైంది ఆఖరికి? నిశ్చలతత్వి జీవన ముక్త స్థితి. అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేది ముక్తి కాదు, బ్రతికున్నగా వస్తేనే అది. ఈ జీవితంలోనే మనం ముక్తిని పొందాలి. అలా ఈ జీవితంలోనే ముక్త స్థితిని పొందినవాడు ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ఎంతమంది ఉన్నారండి మహాభక్తులందరూ, జ్ఞానదేవుడు, నామదేవుడు, ఈ కాలం వాళ్ళు ఎంతెంతమంది ఉన్నారు. మనం తిరుపతి చూస్తాం వెంకటేశ్వర స్వామి భక్తికి లోనైపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకటువంటి భగవద్భక్తుల్ని తలుచుకున్నా గురుదేవులు చెప్పారు, వృద్ధుడే లేవగానే మీరందరు భక్తుల్ని ఒక్కసారి తలుచుకోండి చాలు. కనీసం అది చేయలేమా? చేయగలము కదా. భగవద్భక్తులు తలుచుకోవాలి. ఏ భక్తుడు ఏం చేశాడో కూడా మెల్లగా చరిత్రను కూడా గుర్తించాలి. అది మనం గుర్తిస్తూ ఉంటే అప్పుడేమవుతుంది, జీవన్ముక్త స్థితి మనం కూడా పొందగలం. అంటే బ్రతికుండగానే చచ్చిపోవడం అందరికీ అర్థం కావండి. అది అది మనం అందులో లయించితేనే, అటువంటి స్థితి మనకి దొరికితేనే ఆ స్థితిని పొందినటువంటి వాళ్ళకే అది తెలుస్తుంది. యోగి లోగి మెచ్చు, యోగి లోగి మెచ్చు వనరంగా భావమిచ్చి మెచ్చు పరమలుప్తి, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ. అందరూ మర్చిపోయారే మన పల్లెటూరు వాళ్ళే ఆయన, వేమన వారు, వేమన రెడ్డి గారు. యోగిని యోగి మెచ్చుకుంటాడట, ఉన్నదంగా భావం ఇచ్చి మెచ్చు పరమ లుప్తి ఉంటాడే, ఆ లుప్తి భావం వద్దలేదు తనకి, భావం వస్తే చాలు అబ్బో మెచ్చుకుంటాడు. పంది బురద మెచ్చు, పందికి నేను పన్నీరు పోసి ఇందులో మునగ వెంటనే మునుగుతుందా, వెళ్ళి బురదలోనే మునుగుతుందంట. అలాగే సంసారం అనే దానిలో మునిగిపోయిన మానవుడికి ఎంతసేపు అదే అందులో మునిగిపోవటమే ఆ సుఖ దుఃఖ విషిద్ధమైనటువంటి దానిలోనే ఆనందాన్ని, ఏదో ఉందని అందులోనే ఉందని పొందాలని ప్రయత్నం చేస్తారు తప్ప గుర్తించారు. దాన్ని ఇంకో దాంతో కూడా ఇది ముళ్ళు తింటుందంట, ఒంటె ఒంటె ముళ్ళు తింటూ దాని నుంచి రక్తం వస్తూ ఉంటే ఆ తిన్న దాని నుంచి రక్తం వస్తుంది అని అది భ్రమ చేత నోరంతా పూలు చేస్తుంది. దాన్ని కూడా కుక్క చెప్తారు, ఒక కుక్క ఒక ఎముకను తీసుకొని అది దాంట్లో ఏదో ఉందని ఒక ఎండిపోయిన ఎముకను తీసుకొని అది ఒక్కరు కూడా మొదలు పెడుతుందట. ఇంకో కుక్క వచ్చి దానికేదో లోటైనట్టు ఈ కుక్క మీద బహుభోమని మరి రెండు మీద మీద పడతాయట. ఇది నవ్విలింది మళ్ళా తిరిగి అది నవ్వుతుంది, ఏది నవ్విలా దాని నుంచి వచ్చేది దాని పళ్ళల్లోంచి వచ్చేటువంటి రక్తమే తప్ప ఆ ఎండిపోయిన ఎముక నుంచి వచ్చేదే. అలాగే ఈ సంసారం అనేటువంటి భ్రాంతిలో మునిగి అందులో ఏదో సుఖం ఉంది, ఏదో సుఖం ఉందని సుఖమేమో కొంచెం ఉంటుంది, దుఃఖము ఆనందము. దాన్ని గుర్తించి వదిలిపెట్టమని చెప్పట్లా, దేన్ని ఎంతవరకు చూడాలో అంతవరకు దాన్ని ధర్మంగా నువ్వు నిలబడతీ. కానీ నిన్ను నువ్వు మర్చిపోకు, నీలో ఉన్నటువంటి పరమాత్మ వస్తువు నువ్వు గుర్తించాలి. ఈ జీవితం అయిపోతే మళ్ళా ఇటువంటి జన్మే వస్తుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి మహాత్ములు చెవిలో ఇల్లు కట్టుకు చెప్తున్నారు. అటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి, మనం ఆ ప్రయత్నంలో ఉన్నాం. అందుకని సత్సంగం అనేటువంటిది ఇలాగ కూర్చుని వెళ్ళిపోతే ఎప్పుడు వినడమేనా అంటే వినేది కూడా రోగం కాకూడదు, వినేది కూడా రోగం కాకూడదు. ఎప్పుడు అదే వింటూ 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 కాదు, ఆ విన్నది ఏం చేయాలి చెప్తుంది శాస్త్రం, శ్రవణం చేసినటువంటి దాన్ని మననం చేయాలి, విన్నటువంటి దాన్ని దానికోసం ప్రయత్నం చేయాలిగా, మననం చేయాలి. బజార్లో మంచి మామిడి పళ్ళు దొరుకుతున్నాయి, విన్నావు, విని కూర్చున్నావు, ఇక్కడ చేతిలో డబ్బులు కూడా ఉన్నాయి, వెళ్ళి వెంటనే కొనుక్కొస్తావు, కొనుక్కొచ్చి దాన్ని చూస్తూ ఉంటావా లేకపోతే పూలు పెట్టి పూజ చేస్తావా? వెంటనే ఏం చేస్తుందని కడుక్కొచ్చి దేవుడి దగ్గర దండం పెట్టవే ఉంటావు. కొంచెం అన్నా భగవంతుడు ఉంటే భగవంతుడికి పెట్టండి అంట. ఎందుకు పెట్టాం భగవంతుడికి? గొప్పలు మనం తినేయడా, భగవంతుడు అడగలా, మనకే పుట్టింది, మనమే కొనుక్కున్నాం, మనమే తీసుకొచ్చి దేవుడి దగ్గర ఒక దండం పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు భోజనంలో తినడానికి అక్కడికి ఏమైపోయింది, శ్రవణము మననము నిధిధ్యాస మూడు అయిపోయింది. ఇది ప్రపంచ విషయాల కోసం చేస్తున్నాం మనం. అమలక్కలో అయ్యగారిలో మాట్లాడుకునే లోకాభిరామాయణం గురించి చెవులు కోసుకుంటున్నారు, అవన్నీ మన వెంట రావట్లా, ఎంత వృధా కాలక్షేపం. అదే స్వామంటారు ఆదిశంకర భగవత్పాదుల వారు, ఏది వృధా కంఠక్షోభం వాసి తలసా తర్క వచ్చేసి. ఈ మాట్లాడి 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 విని విని ప్రపంచం గురించి ఏం తీసుకుపోతున్నావు, ఏం తెచ్చాం కాబట్టి అందుకని విన్నది ఏదో నువ్వు ఏ పని చేస్తున్నా. ఇక్కడ జనక మహారాజు ఒక రాజ్యం మిథుల రాజ్యాన్ని ఏలాడాయ. మిథుల రాజ్యాన్ని ఏలేటువంటి జనక మహారాజు గారు నిరంతరము కూడా జ్ఞాన విచారణ చేస్తుండేవాడట. ఆయన దగ్గరికి గొప్ప గొప్ప మహాత్ములందరూ వెళ్తుండేవారట, ఋషులు తపస్సంపన్నులు. ఎందుకని తత్వ విచారణ చేయటం కోసం. ఆయన రాజు రాజ్యాన్ని వదిలిపెట్టలా, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బంధుమిత్రాదుల్ని వదులుకోలా, కానీ విచారణ మాత్రం ఆవేశాలు. దీనికి ఎక్కువ పాయింట్ ఉంది, దానికి తక్కువ. అంతేకాదు ఆయన ఇది కాలిబాట నడిచి వెళ్ళి విచారణ ఇది తెలుసుకోవటం కోసము మహాత్ముల సన్నిధికి వెళ్తుండేవారు. జనక మహారాజు ఇది కూడా ఉంది ఆయన దగ్గర. ఆయన ఎవరు? అష్టావక్ర మహాముని కాకుండా ఇంకో యాజ్ఞవల్క్య మహర్షి. యాజ్ఞవల్క్యుడి దగ్గరికి వెళ్తుండేవాడు జనక మహారాజు. అప్పుడు దాకా యాజ్ఞవల్క్యుడి దగ్గర ఆ శిష్యులు వల్లి వేస్తూ ఉండేవారట. నేను నన్ను చెప్పాను కదా, నిన్న చెప్పా వెంకటరావు, అందరూ మీరు కనుక ఏమైనా నేర్చుకోండి, అడగండి తప్పకుండా. ఇలా వచ్చినప్పుడు కాకపోయినా ఏదైనా సమయం చేసి తీసుకున్నా మీకు నేర్పిస్తాం, నేర్చుకోండి. రాదు అనొద్దు, నేర్చుకోవడంలో లోపం చేయదు. భగవంతుడికి అభిముఖంగా వెళ్ళడానికి ఏం కావాలన్నా గురుదేవులు మనకి తక్కువ చేయరు. ఇంటర్నేషనల్ వాళ్ళు నేర్చుకుంటున్నారు, పుస్తకాలు కొట్టుకుని వాళ్ళు పూజలు చేయిస్తున్నారు. ఎందుకని అంటే శ్రద్ధ ఉంటే తప్పకుండా వస్తుంది. మనకి రాదు అనుకుంటే ఎప్పటికీ రాదది, ఏమొస్తుంది ఏం రాదు. అందుకని యాజ్ఞవల్క్యుడు వాళ్ళ చేత ఆ ఉపనిషత్తులని వల్లెవేస్తూ ఎప్పుడైతే ఈ జనక మహారాజు వారు వస్తారో రాగానే అందరినీ తప్పండి మీరొకసారి బయటికి వెళ్ళండి, మీరొకసారి బయటికి వెళ్ళండి అని జనక మహారాజు వారిని కూర్చోబెట్టుకుని విచారణ జరుగుతుంది. ఆ శిష్యుడికి అనిపించింది గురువు గారికి కూడా మహారాజు అంటే మరి గౌరవం ఎక్కువ, మన మహర్నిసులు ఇక్కడే కూర్చుని బల్లె వేస్తున్నా, మనమేమో గబగబా పంపించేస్తారు, ఆయన వస్తే వెంటనే దర్శించి పంపిస్తారు. ఇది ఇక్కడ మాత్రమే జరగలేదండి, శివాజీ మహారాజు దగ్గర కూడా జరిగింది. సమర్థ రామదాసు వారు శివాజీ మహారాజుని పిలిచి రాగానే దర్శించి అక్కడ జరిగింది. ఇక్కడే మనకి ఎవరు రామకృష్ణ పరమహంస దగ్గర కూడా ఎవరు వివేకానంద మహారాజు ఏది అప్పుడు దాకా అందరితో మాట్లాడుతున్న వారు అప్పుడున్నటువంటి శరత్చంద్ర మహారాజు వస్తే గబగబా మహారాజుకి దర్శించి పంపిస్తే ఆయనైతే చెప్పాడట, మీకు నేను భోజనాలు పెడితేనే కదా ఇలా కూర్చొని వింటున్నాను, మీరు భోజనాలు ఇంకా ఇంకొకరికి పెట్టమంటే మీరు పెట్టగలరా? పెట్టలేరు కదా. మీకు నాకు కూడా భోజనం పెడుతున్నాడు ఆయన, ఆ వచ్చిన మహారాజు మీకు నాకు కూడా భోజనం పెడుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి కావలసిన పరమాత్మ విషయాన్ని కొంచెం పంచి ఇస్తే, తెలియని విషయం ఏదో తెలియ చెప్పితే వారి మనస్సు మళ్ళీ ఆనందంగా వెళుతుంది, మనకి మరిన్ని పంపిస్తారు. నువ్వు నేను రాసుకుంటే వస్తుంది ఇక్కడ అని వివేకానంద స్వామి చెప్పినట్టుంది, అలాగే సమర్థం చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఈ శిష్యులకు వచ్చింది రోగం ఏమని జ్వరం. మహారాజు గారు వచ్చేసరికి మన అందరినీ పక్కనే పంపించేస్తున్నారు. అన్న తర్వాత ఒక రోజున జనక మహారాజు గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏది ఆయన వస్తూ వస్తూ మంత్రి గారికి వారికి అప్ప చెప్పు వస్తుండేవారు. జనక మహారాజు సైన్యం వచ్చి, మహారాజా మహారాజా మన మన రాజ్యం అంతా ఒక పక్క పక్కన అగ్ని రగులు కొంది, మొత్తం దారిపోతుంది మహారాజా. అంటే జనకుడు ఏం మాట్లాడలేదు, జనకుడికి ఏం కథల్లా మాట్లాడా. అప్పుడు ఎవరో వచ్చారు చూడు అంటే, అంటే గురువు ఆజ్ఞ అయితే అప్పుడు యాజ్ఞవల్క్యుడు అనేసరికి తిరిగి మీరున్నదంతా ఎందుకు, మీకు అప్పచెప్పొచ్చాగా, నేనుంటే ఏం చేస్తాను, మీరుంటే అదే చేస్తాను, వెళ్ళి మీరు చూసుకోండి, మీకు అప్పచెప్పొచ్చారు. ఆయన లేవాలి అక్కడి నుంచి, ఆయన కొనసాగించాడు ఆత్మవిచారణ. భయం లేదు, హాయిగా ఉంది. కొన్ని రోజులు వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడికి ఈయన పాఠం చెప్తున్నట్ట, పాఠం చెప్తుంటే ఒకడెవరో వచ్చి మీరుంటున్నటువంటి పాట కాలిపోతుంది అని చెప్పారు. చెప్పేసరికి బలోమంటూ మొత్తం అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నది ఏంటి? అప్పుడు చెప్పాడు రాజ్యవల్లి, మొన్న రాజ్యంలోనే కాలిపోతుంది అంటే మహారాజు గారు కొంచెం కూడా కావు. మీరు ఆ రాజుగారు ఇస్తే వచ్చినటువంటి పర్ణశాల కౌపీనాలు, ఆ రాజుగారు ఇస్తే తట్టుకునే కౌపీనాలు దోచేకుంటారు, ఆ రాజుగారు ఇస్తే వేసుకు పడుకున్న చాపలు, ఆ రాజుగారు మీకు ఇస్తే ఉన్నటువంటి ఆ పర్ణ కుటీరం, దానికి మీరు పాట వదిలేసి ఈ కొంచెం దానికి మొత్తం వెళ్ళిపోయారు. మీరు వెళ్ళి ఏం చేశారు అక్కడ? ఏమైనా ఆపారు అక్కడ? అది తేడా. ఆ రాజుగారికి మీకు ఉన్నది, ఆ రాజుగారు సంస్కరింపబడ్డారు, మీకు ఇంకా సంస్కారం రాల. అందుకని మనం ప్రతిదీ కష్టసుఖాలు వచ్చినప్పుడు గడగడ లాటుకోకూడదు, ఎందుకంటే ప్రపంచం ఇది మజాకన. కానీ మనం ఆశ్రయించిన భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనల్ని చూసుకుంటాడు. మనది కాదు రెస్పాన్సిబిలిటీ, సృష్టించిన వాడిని అనుకున్నప్పుడే మనం నిలబడగలుగుతాం. కాబట్టి దృఢమైనటువంటి ఇది వైరాగ్యం రావాలి ముందర. దాని ఎందు విచారణ కలిగినప్పుడు వైరాగ్యం వస్తుంది. శ్రవణం చేసినటువంటి దాన్ని ఇక్కడ వదిలిపెట్టేళ్ళకూడదు. శ్రవణం చేసిన దాన్ని మళ్ళా మననం చేసుకోవాలి. ఏం జరిగింది ఇవాళ? వేటి వేటి గురించి మనం విన్నాం, దురవాసు మహర్షి గురించి విన్నాం. ఆయన కూడా ఎంత పశ్చాత్తాపడ్డాడో, అంత కోపంగా ఉన్నప్పటికీ కూడా అమ్మగారు వెళ్ళిపోతున్నారా, ఓ అమ్మోయ్ ఏమైంది నీకు, కూర్చో, ఎవరైనా వచ్చారా, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు కదా, నా వియంకుడు ఎప్పుడు రాలరా, పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం అంతే కదా, పెళ్లి సంబంధం వస్తుంది మనకే, మన పిల్లలకి, నువ్వేనే లేచావు కదా,
చూసారా నన్ను అనుకోవట్లేదా,
నువ్వు ఎందుకు లేచావు, ఎందుకు కాలా, కాలు నీది కాదబ్బా, కూర్చో, కాలు నీదని చెప్పి చూస్తాను. అక్కడికి కుర్చీ మీద కూర్చున్నావు కదా, ఓ ఇలాంటి సింహాసనం లేదనుకుంటున్నావా, కాలు నొప్పి వస్తే దీనిలో కూర్చున్న వస్తుందండి నొప్పి. ఈ కూతులు బాగా విన్నారే అమెరికాలో, నన్ను వదిలిపెట్టలే వాళ్ళే, మొత్తం ఆఖరి వరకు ఉన్నారు, కాకుండా ఉండిపోదాం అనుకున్నారు, కొంత వచ్చి ఆగిపోయేవాళ్ళు. నేనేం నమ్మలేదు, వాళ్ళే వెళ్ళి వాళ్ళే వచ్చారు, మళ్ళా వచ్చిన తర్వాత అతుక్కుపోయారు, లాస్ట్ ఫ్లైట్ ఎక్కి ఇచ్చే వరకు ఉన్నారు అనుకో, ఇద్దరు అమ్మాయిలు.
ఇప్పుడు లేదు మనం కూర్చోమంటున్నారు అనుకో,
ఇంకా అయిపోవచ్చింది, ఇంకా మనం పూర్తి చేద్దా. అందుకని మనకి శ్రవణం చేసినటువంటి దాన్ని మననం చేయాలి, ఎందుకంటే ఇది ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది, ఇది పిలవకుండా ఉండదు. కానీ నిన్న కూర్చోలేదు, నిన్న మన ఈ సమయంలో ఎలా ఉన్నా అభిషేకం దగ్గర ఉన్నాం, కూర్చున్నది మేము, మీరంతా తిరుగుతూనే ఉన్నారుగా బిందులుచ్చుకొని, మరి వీళ్ళిద్దరూ గాలి నొప్పులు అన్నారు పోని, అది అక్కడ కనలేదు అదృష్టం కదా. అందుకని శరీరము మన ఒక మాయ అన్నమాట, మాయ ఈ శరీర రూపంలోనో మనసు రూపంలోనో పనుల రూపంలోనో ఏదో లేకుండా ఉంటుంది, దీనికి అదే పని. కానీ మనకే సమయాన్ని నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ మనం పర్ఫెక్ట్గా వినాలి, తర్వాత దాన్ని మనం ఏం చేయాలి, మననం చేసుకోవాలి, తర్వాత నీదైనటువంటి భగవత్ తత్వం అది ఎవరిబడి హ్యావ్, అందరూ కూడా కలిగి ఉన్నారు దాన్ని, అది ఏ ఒక్కరిదో సొంతం మాత్రం కాదు, ప్రహ్లాదుడు నారాయణమూర్తి నాది అని ఎప్పుడల్లా, అందుకనే చండామర్తం దగ్గరికి వెళ్ళి కూడా పిల్లలందరికీ నారాయణ మంత్రాన్ని చేయించాడు, నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం, అందాలు ఆరద్రోలి సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం, భవబంధాలు పారద్రోలి పరముల సంగే సాధనము నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజన కాలిని మంత్రించి హసించి
మాసినపడలేదు
కాలిని బంధించి హసించి దాసిన పని లేదు చేయక పని లేదు జీవులయం సించే తతులా చేయక పని లేదు మాధవ మధుసూదనాని మనసున తలచిన కాలువా మాధవ మధుసూదనాని మనసున తలచిన కాలువా నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజన నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజన ఎవరు వారు నారాయణుడు నా వారు కాదు అనుకుంటే వాళ్ళకి లేదు అని అనుకుంటున్నాడు పామరత్వంతో కానీ నారాయణుడే ఉన్నది సర్వవ్యాపకుడైన నారాయణుడు ఆఖరికి సర్వహీన స్వరూపం అన్నది కూడా నారాయణుడు నారాయణుడు లేని అనువు లేదు నారాయణుడు ఆ రాజ్యం మేరకే ప్రపంచం ఉన్నది ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా నదులే కాదు మన నుంచి వెళ్ళే డ్రైనేజీల్లో కూడా ఉన్న పురుగు కూడా అది కూడా నారాయణ స్వరూపమే నారాయణుడు తప్ప ఇంకొకటి లేదు కాబట్టి అటువంటి నారాయణుడి యొక్క మన తత్వాన్ని గుర్తించడానికి మాయ అనేక రీతులుగా మనని ఆవహిస్తుంది మనం దాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు మనం గనక ముందుకెళ్ళకపోతే మన ఈ జీవితం ఎంతవరకు అని తెలియదు కాబట్టి అటువంటి నిజమైనటువంటి గుర్తింపుని గుర్తించి గురువులు మనకి చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ అటువంటి భగవంతుని కృప మనం పాత్రులమై అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక సుఖీ అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామాముల రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుతున్నామో అటువంటి భగవంతుని ఇంతవరకు ఎవరే భగవంతుని ఆశ్రయించారో దేవుళ్ళని మార్చుకున్న అవసరం లే గురువుల్ని మార్చుకున్న అవసరం లే ఎవరు ఏ దేవుణ్ణి ఆశ్రయించారో ఏ భగవంతుని ఆశ్రయించారో ఎవరు గురువులు ఎవరికి ఏదైతే చెప్పారో దాని మనసును అందర్ముఖం చేసి అందరిలో మనలో ఉన్నటువంటి పరమాత్మ వైపుకు దృష్టి సారించి మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుని కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం అందరూ కూడా నిటారుగా కూర్చొని నా గురించి మూడుసార్లు ఓంకారాన్ని తీసుకుని